ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037 మొబైల్ నంబర్ 9398344406 మహారాష్ట్ర ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
యుగాల ఆకాంక్ష అనే గ్రంథంలో 78వ అంశాన్ని మనం ధ్యానిస్తూనే ఉన్నాము. యుగ యుగాల ఆకాంక్ష అనే గ్రంథంలో 78వ అంశాన్ని ఈ దినమందు మనం ధ్యానిస్తూనే ఉన్నాము. కల్వరి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన యెహోవా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలమంతా కూడా తండ్రి మీరు మమ్మల్ని కాల్చి కాపా నడిపించి ఈ దినమందు నీ వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని మీరు మాకు ప్రసాదించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, మీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రభువా మాకు కావాల్సిన అవగాహన అర్థం చేసుకునే మనసును మీరు దయచేయమని, ఈ వాక్యాన్ని తండ్రి మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు హెబ్రీయులు రాసిన పత్రిక 13:12 వారు కాపలం ఉండబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ ఆయనను సిలువ చేసిరి. కావున యేసు కూడా తన సర్వ రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుపట శ్రమ పొందెను. ప్రియమంటి దేవుని సంగమా, మరి ప్రియమంటి వాక్యాన్ని వినుచున్న విశ్వాసులారా, ఈ దినమందు యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిలువ త్యాగం యొక్క వివరణ మనకి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని ధర్మశాస్త్రం ఉల్లంఘనకు ఆదామవ్వలు ఏదేను నుంచి బహిష్కరించారు. మరి మన యొక్క పాపం బట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మరి వచ్చినారు. మరి మనం చేసిన తప్పుదాలు బట్టి ఆ సాతానుడు ఏ విధంగా మరి అవని ఆదాముని శోధించి ఆ యొక్క శోధనలోకి గురి చేసినారో, ఆ కాలం నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయంలో మరి పాపాన్ని పరిగణలోకి తీసుకొస్తున్నాడు మానవుడు. అందుకనే తండ్రి అని యెహోవా దేవుడు ఆయన సృజించిన యావత్తు సృష్టిని ఆయన జ్ఞాపకం చేసుకుని సమస్తము బాగుంది, అంతా మంచిగా ఉందని ఆయన చెప్పి, ఎప్పుడైతే పాపం ఈ లోకంలోనికి ప్రవేశించిందో ఆ పాప పరిహారం కోసం యేసుక్రీస్తు ప్రభు ఆ కల్వరి శిలువ మీద మరణించినట్లు మనం దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. గల్తీయులు రాసిన పత్రిక 3:13-14 క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ప్రివేట్ వాళ్ళరా, ఇక్కడ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించెను. అంటే మానవులు చేసిన తప్పిదాలు బట్టి, వారు చేసిన పాపం బట్టి యేసుక్రీస్తు ప్రభు మరి ఆ యొక్క పాపాన్ని మోస్తున్నాడు. శాపగ్రస్తుడని నేను అంటలేదు, కానీ ఆయన శాపాన్ని, మనకి వచ్చిన ఆ యొక్క శాపాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆయన భుజం మీద మోసి మనకి విమోచన కలిగించడానికి ఆయన శిలువ మీద మరణించున్నారు. ఇక్కడ మన ప్రాయత్యమైన క్రీస్తు యెరూషలేము వెలుపల మన కోసం శ్రమ పడాల్సి ఉన్నాడు. మహా హంతకులు ఏ గమ్యం వెలుపల ఉరితీబడారో ఆ గుమ్మం వెలుపల ఆయన మరణించినాడు. ఈ కల్వరి శిలువకి ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. ఆ కాలంలో రోమీయులు పరిపాలిస్తున్న సమయంలో ఎవరైనా తప్పిదం చేస్తే, ఎవరైనా పాపం చేస్తే వారికి ఎటువంటి శిక్షని విధించేవారంటే వారిని ఆ చెక్క మీద శిలువుగా తయారు చేసి ఆ రెండు చేతులు పైకి ఉంచి కాళ్ళను రెండు ఒక స్థలంలో పెట్టి వాళ్ళని ఆ తాడుతో చుట్టి వారిని చంపేవారట ఆ రోజుల్లో. మరి యేసుక్రీస్తు ప్రభుకి మరి కలవరికి సంబంధం ఏమైనది? రోమీలు ఆ దినాల్లో చేసిన ఒక ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే పాపం చేస్తారో వారిని సిలువ మీద వేసి వారిని మరి చంపేవారట. మరి యేసుక్రీస్తు ప్రభుకి కూడా అదే ఒక ఉద్దేశాన్ని వారు చేస్తున్నారు. వారు ఏమని పరిగణన చేస్తున్నారంటే, ఈ వ్యక్తి కూడా రాజులకి రాజుగా అని చెప్తున్నాడు, మెసే అని చెప్తున్నాడు, ఈయన అధికారం చెప్తున్నాడు కాబట్టి, ఈయన రోమీలకు వ్యతిరేకత ఆయన తీసుకొస్తున్నాడు కాబట్టి ఆయన్ని సిలువ వేయమని ఆ కాలంలో ఉన్న రోమీ అధికారులు చేస్తున్నారు. సో ప్రివెంట్ వాళ్ళ ఒక ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కల్వరి సిలువ మీద యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చనిపోలేదు, అనేక మంది చనిపోయారు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ సిలువ మీద మరణించినాడో ఆ ప్రత్యేకత దానికి వచ్చింది. అందుకనే దైవికంగా మనం నమ్మాల్సింది ఏంటంటే, మన దేవాలయాల మీద, మన గృహాల్లో, మనం వేసుకున్న దుస్తుల మీద సిలువ గుర్తు అనేది అవసరం లేదని బోధిస్తున్నారు. ఎందుకు తెలుసా సిలువ గుర్తు అవసరం లేదు? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఆ సిలువ మీద మరణించలేదు. మన సిలువనే మనం చూసి మనం ఆనందిస్తున్నాం, కానీ ఆ సిలువ మీద మరణించిన యేసుక్రీస్తు ప్రభుని మనం మర్చిపోతున్నాం. సో అందుకనే ఈ కల్వరి ప్రయాణం ఎంతో గొప్పగా మరి సూచిస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యేసు పిలాతు న్యాయపీఠము గుమ్మం ఎదుట ఆయన నుంచున్నప్పుడు బరబ కోసం సిద్ధం చేసిన సిలువను దెబ్బలతో రక్తం కారుతున్న ఆయన భుజాలపై పెట్టారు. బరబ సహచారులిద్దరూ యేసుతో పాటు సిలువ పొందాల్సి ఉన్నారు. వారి మీద కూడా సిలువ పెట్టి ఉంచారు. రక్షకుడున్న బలహీన స్థితిలో ఆయనపై ఉన్న భారం ఆయన మోయలేనంత బరువుగా ఉన్నది. ప్రింట్ వల్ల యేసుక్రీస్తు ప్రభు తన సిలువ మరణాన్ని మరి వారు ఆ పిలాతు ఆజ్ఞ జారీ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని కొరడాలతో కొట్టారు. ఆయన హింసించారు, ఆయన బాధ పెట్టారు, ఆయన రక్తం అంతా కూడా ఆయన మోస్తున్న ఆ చెక్క ఆ సిలువ మీద మరి ఆ యొక్క రక్తం మరి పారుచుండటం వారు చూశారు. ఇక్కడ పెద్ద జనసమూహ తీర్పు హాల్ నుంచి కలవరి వరకు యేసుని వెంబడించింది. ఆయనకు విధించిన మరణశిక్షను గూర్చిన వార్త యెరూషలేమంతా తెలిసి అన్ని తరగతులు వర్గాలు ప్రజలు సిలువ వేసే స్థలానికి చేరుకున్నారు. క్రీస్తు తాను తమకు అప్పగించుకున్నట్లయితే ఆయన శిష్యులు అనుచరుల్ని హింసించకూడదన్న ఒప్పందం యాజకుల అధికారుల మధ్య జరిగింది. కనుక ఆ పట్టణం నుంచి, దాని పరిసరాల నుంచి విశ్వాసులు వచ్చి రక్షకుడు వెంట వెళ్తున్న జన సమూహంతో కలిసి వెళ్ళారు. ఇక్కడ శిష్యులతో కలిసి చేసిన పస్కా భోజనం తర్వాత ఆయన ఆహారం కానీ పానీయం కానీ తీసుకోలేదు. గెత్సెమనే తోటలో సాతాను శక్తులతో సంఘర్షణలో ఆయన చాలా బాధను అనుభవించాడు. తన అప్పగింత వలన కలిగిన వేదన భరించాడు. శిష్యులు తనను విడిచిపెట్టి పారిపోవడం చూసి కమిలిపోయాడు. అన్న వద్దకు, ఆ తర్వాత కైప వద్దకు, పిలాతు వద్దకు ఆయన తీసుకుని వెళ్ళారు. పిలాతు వద్ద నుంచి హేరోదు వద్దకు, అక్కడ నుంచి మళ్ళీ పిలాతు వద్దకు ఆయన్ని తిప్పారు. అవమానం నుంచి సరికొత్త అవమానానికి, ఎగతాళ్ళ నుంచి ఎగతాళ్ళు రెండోసార్లు కొరడ దెబ్బలకు ఆయన గురి చేసిన సన్నివేశాలు ఆ రాత్రంతా ఒకదాని వెంట ఒకటి జరిగాయి. అవి ఆయన ఆత్మతో ఎంతో శోభ చేసినట్లు ఇక్కడ ఈ గ్రంథంలో మనం ధ్యానిస్తున్నాం. మరి క్రీస్తు వాటన్నింటినీ జయించాడు, దేవుని మహిమపరిచాడు తప్ప ఆయన ఒక మాట ఎవరిని అనలేదు. దేవుడు ఏదైతే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క జీవితంలో అది నెరవేర్చాలని కోరినాడో అది నెరవేర్చడమే సంసిద్ధుడయ్యాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని యొక్క చిత్తాన్ని మరి ఎలాగైనా సరే ఆయన పరిపూర్ణం చేయాలని కోరాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఆయనకు వచ్చిన ఎన్ని హింసలైనా, ఎన్ని ఇబ్బందులైనా, మరి భయంకరమైనటువంటి కొరడా దెబ్బలైనా ఆయన భరించాడు. తన తండ్రి ఆయనకి తోడున్నాడని ఆయన నమ్మాడు. ఇక్కడ అవి ఆయన ఆత్మతో ఎంతో శోభింపజేశాయి. అంటే గెత్సెమనె వనంలో ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో సాతానుడు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు తెలుసు. ఏ విధంగా ఆయన సిలువైనవి ఉన్నారు, ఏ విధంగా తను కలవరి మీద బాధపడిన ఉన్నాడు. ఆ ఆవేదన అంతా తన యొక్క హృదయంలో ఆయన కుమిలిపోతూ నేను ఈ పరిస్థితిని అనుభవించాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో సంక్షోభంలో ఆయన గురయ్యారు. అందుకనే క్రీస్తు వాటన్నింటినీ జయించాడు. దేవుని మహిమపరచడం తప్ప ఆయన ఒక్క మాట కూడా ఎవరిని అనలేదు. తనకు జరిగిన తీర్పు ప్రసవంలో ఆది నుంచి అంతం వరకు ఆయన స్థిరంగా మర్యాదగా ప్రవర్తించాడు. అయితే రెండోసారి కొరడా దెబ్బలు దరిమిల తనపై సిలువను మోపినప్పుడు మానవ నైజం గల ఆయన ఆ భారాన్ని మోయలేకపోయాడు. ప్రిమేంట్ వాళ్ళ ఈరోజు మనకు ఆ పరిస్థితి వస్తే మనం ఏ పాటి వారై ఉంటాం? వేరే స్థలానికి, ఎవరు లేని స్థలానికి నీవు నేను వెళ్ళిపోతాం, ఎవరు జీవించిన స్థలానికి వెళ్ళిపోతాం, పారిపోతాం, భయప్రాంతులుగా గురవుతాం, మన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం ఆ స్థలం నుంచి. కానీ యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన సిలువ మీద మరణించి ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని ఈ దినమందు దేవుని ప్రియులుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఆయన రెండోసారి కొడ దెబ్బల దరిమిల తనపై సిలువను మోపినప్పుడు మానవ నైజం గల ఆయన ఆ భారాన్ని మోయలేకపోయాడు. మూర్చీల భారమైన ఆ సిలువ కింద పడిపోయాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ కల్వరి కొండ మీదకి ఆయన ఆ సిలువ మోస్తూ వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలు ప్రలాపిస్తున్నారు. ఎవరు నిస్సహాయ స్థితిలో ఉన్నారు, ఎవరు కూడా సహాయం చేయకూడదు యేసుక్రీస్తు ప్రభుకి. రోమీలు వారు కొరడా దెబ్బలతో ఆయన సిలువ మోపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు పడిన ఆవేదన బాధ ఎంతో దుఃఖకరమైనది. ప్రిమేటి వాళ్ళ ఆ దినాల్లో నీవు నేను జీవిస్తూ యేసుక్రీస్తు ప్రభుని ఆ సమయంలో చూస్తే మనం ఆశ్చర్యపోతాం. మనము యేసుక్రీస్తు ప్రభు పడిన బాధను చూస్తే ఎంతో సతమతమైపోతాం. నీ బిడ్డలు కనుక చిన్న దెబ్బ తగిలితే తల్లిదండ్రులుగా ఎంత బాధపడతామో. మరి తల్లిదండ్రులుగా వారికి ఏమన్నా చిన్న దెబ్బ తగిలిన బిడ్డలు ఎంత అల్లాడిపోతారో. యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ మరణం యొక్క ప్రయాణంలో తండ్రి అయిన యెహోవా దేవుడు ఎంతో ప్రలాపించాడు, ఎంతో విలపించాడు, ఎంతో ఏడుస్తూ తన కుమారుణ్ణి చూడలేకపోయాడు తండ్రి అని యెహోవా దేవుడు. ప్రిమిటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు కలవరి ప్రయాణం ఎంతో భయంకరమైనటువంటిది. ఏ మానవుడు సహించలేని ఆ యొక్క బాధ వేదనలను యేసుక్రీస్తు ప్రభు తన సిలువ మీద ఆయన మోసినాడు. ఆయన వెంట వెళ్తున్న జన సమూహం ఆయన బలహీనతను, తడబడుతున్న ఆయన అడుగుల్ని చూశారు, కానీ ఆయన పట్ల దయ చూపలేదు. చూశారు యేసుక్రీస్తు ప్రభు ఆ భారాన్ని మోస్తున్నాడు, ఆ సిలువ మోస్తూ ఆ రక్తం కారుతూ ఆయన శరీరంలో ఉన్న బలమంతా కూడా పోతున్న సమయంలో ఎవరికి ఎటువంటి దయ కలగలేదు. భారమైన సిలువను మోయలేకపోతున్నందుకు ఆయన వెక్కిరించారు. మళ్ళీ ఆయన దాన్ని వేయలేడని తన హింసకులు గుర్తించారు. సిగ్గుకరమైన భారాన్ని మోయడానికి ఎవరు దొరుకుతారా అని వారు ఆందోళనగా చూస్తున్నారు. యూదులు ఈ బరువును మోయడానికి లేదు, ఎందుకంటే దానివల్ల కలిగే అపవిత్రత వారిని పస్కాను ఆచరించకుండా చేస్తుంది. సో ఆ సిలువను మోయడానికి ఎవరు తుదకు ఆ మూకలో ఉన్న వారు కూడా సిద్ధంగా లేరు. మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ మోస్తున్న సమయంలో ఎవరు కూడా ఆయన పట్ల దయ చూపలేదు. మరి ఆయన శ్రమలను అనుభవించిన యేసుక్రీస్తు ప్రభు మన పట్ల దయ, తన కరుణ, తన కృపని మనకి చూపుతున్నారు. ప్రియమైన వారు, మరి ఈ సమయంలో కురేనైన సీమోను అనే ఒక పరదేశి తన గ్రామం నుంచి వస్తూ ఆ జనాన్ని కలుసుకున్నాడు. ఆ ముఖం చేస్తున్న ఎగతాళి విన్నాడు. యూదుల రాజుకి దారి వండి అన్న మాటలు పదే పదే ప్రజలను విన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడుతూ మరి నిలబడిపోయాడు. అతడు సానుభూతి వ్యక్తం చేయడం చూసి ముఖ అతన్ని పట్టుకొని అతడి భుజాల మీద ఆ శిలువ మోపింది. సీమోను యేసుని గూర్చి విన్నాడు. అతడు కుమారుడు యేసు విశ్వాసులు, కానీ అతడు మాత్రం క్రీస్తు అనుచరుడు కాడు. శిలువను కలవరు వరకు మోయడం సీమోనికి మేలు చేసింది. విధవశాత్తు జరిగిన ఆ కార్యానికి అతడు తన బ్రతుకంతా కృతజ్ఞుడై నివసించాడు. క్రీస్తు శిలువను ఇష్టపూర్వకంగా ఎత్తుకోవడానికి మరి సర్వాద ఆ భారం కింద ఆనందంగా నిలవడానికి అనుభూతి అతడి స్ఫూర్తి నిలిచింది. ఆ నిరపరాధిని క్రూరమైన తన మరణానికి తీసుకువెళ్తున్న ఆ జన సమూహంలో చాలామంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చిన్నబిడ్డలు ఉన్నారు, అనేకటువంటి మంది బాధపడుతూనే ఉన్నారు. వారి గమనం క్రీస్తు మీద నిలిచున్నది. వారిలోని కొందరు ఆయన చూశారు, కొందరు జబ్బుగా ఉన్న తమ ప్రియుల్ని ఆయన వద్దకు తీసుకుని వెళ్ళారు, కొందరు ఆయన వలన స్వస్థత పొందిన వారే. జరిగిన సంగతుల కథనం వారు విన్నారు. ఎవరి గురించి తమ హృదయాలు నిరుగుతూ ఉన్నాయో బదులవటానికి సిద్ధమవుతున్న ఆయన పట్ల ఆ జనం ప్రదర్శిస్తున్న ద్వేషం వారిని ఆశ్చర్యపరిచింది. ఉన్నదులైన ప్రజల చర్యలతో, యాజకుల అధికారుల కోపం నిండిన మాటలతో నిమిత్తం లేకుండా ఈ స్త్రీలు తమ సానుభూతిని బహిరంగంగా వ్యక్తం చేశారు. యేసు మూర్చుల్ని సిలువ కింద పడినప్పుడు వారు కేకలు వేస్తూ ప్రలాపిస్తూ యేసు కొరకు వారు ఎంతో బాధని అనుభవించినట్లు ఇక చూస్తున్నాం. ప్రేమంటి వాళ్ళరా, మరి దైవవాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క సిలువ ప్రయాణంలో ఎటువంటి సంక్షోభాన్ని ఆయన ఎదుర్కొని ఉన్నాడు. ఇక్కడ కీర్తన గ్రంథం 22:16-18 మరి ఏ విధంగా ఆయన ఎముకలన్నీ మరి ఆయన శరీరం అంతా కూడా బాధపడుతున్న సమయంలో ఆయన పడిన ఆవేదన ఏ విధంగా ఉన్నదో ఈ యొక్క మాటలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఆ కల్వరి శిలువ మరణం మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి ఆయన ప్రవేశించినై ఉన్నారు. ప్రివెంట్ వాళ్ళారా, ఇక్కడ ఈ ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభు ఆ సంక్షోభాన్ని ఆయన అనుభవించినాడు. ఇక్కడ ఏమని చెప్పినాడంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని శిలువ మీద తీసుకువెళ్ళారో ఆయన్ని ఆ చెక్క మీద ఆయన పరుండబెట్టి ఆయన చేతులకి కాళ్ళకి మేకలు కుట్టారు, ఆయన తల మీద కిరీటం పెట్టారు. ఆయన ఒక దోషిగా ఆయన్ని సిలువ వేయటం ప్రారంభించారు. అంతటా భయం గందరగోళం రాజ్యమైనది. యాజకుడు బలి పశువును వధించడానికి సమయుతయ్యాడు, అయితే అతడి చేతుల నుంచి కత్తి జారి కింద పడింది, గొర్రెపిల్ల పారిపోయింది. దైవకుమారుడి మరణం గుర్తు నిజ స్వరూపాన్ని కలిసింది. నిజ స్వరూపం గుర్తును మరి ఇక్కడ ప్రచురణ చేసినట్లు మనం చూస్తున్నాం. ప్రేమిట్ వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆ శిలువ మీద ఆయన మరణించాడు. ప్రేమిట్ వాళ్ళారా, ఇక్కడ ఏవని యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువ మీద మరణించినప్పుడు ఆయన మాటలు పలికినాడు. ఎబ్రీ రాసిన పత్రిక 10:7 మరియు 9:12-13 ఏమని చెప్తున్నాడంటే, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు వచ్చి ఉన్నావు అన్న తన వాక్యానుసారం దైవకుమారుడు వచ్చాడా, తన సర్వ రక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువ మీద మరణించినాడో ఆ గుడారపు సేవ మరి అతి పరిశుద్ధ స్థలంలో ఆ తెరంతా కూడా చినిగిపోయి మరి యేసుక్రీస్తు ప్రభు మరణానికి ఒక గుర్తుగా మనకు కనపడినట్లు మనం చూస్తున్నాం. ప్రేమేంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు మరి మరణించినప్పుడు ఆయన పడిన ఆవేదన, బాధ, ఇబ్బంది, సమస్య, ఆ కలవరిలో భయంకరమైనటువంటి స్థితిని ఆయన చూస్తున్నాడు. ఈ దినమందు యేసుక్రీస్తు ప్రభు కలవరి ఆయన సేవను మనం విని ఉన్నాం. ఈ విధంగా తన యొక్క గమనాన్ని చేకూరుకున్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి చిత్తమే నెరవేర్చడమే కాదు కానీ ప్రతి మానవునికి, ఈ లోకంలో జీవించే వారికి ఆయన రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసి మనందరం కూడా దేవుని రాజ్యంలో ఉండేవారముగా దేవుడు మనకు దయచేయాలని మన ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన యెహోవా తండ్రి, యేసుక్రీస్తు ప్రభు కలవరి ఆ త్యాగం గురించి ప్రభు మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాము. నీ కృప మాకు అనుగ్రహించండి తండ్రి. మరి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ఆయన సిలువ మీద మరణించి ఆ కలవరి సన్నివేశాన్ని మాకు వివరించారో మేము దాని పట్ల జ్ఞాపకం చేసుకుని మన రక్షకుడైన మరి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించే శక్తిని మీరు మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు నామాన్ని మేము ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. ఆమేన్.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవాల్సిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.
ఇంతలోను కపటుడు తనదకు పీటెతో ప్రభు ప్రక్క పొడవగా రక్షించు రక్తపు ధారకారిణు.